నీలకంఠుడు. పూర్వకాలంలో చిదంబర క్షేత్రంలో నీలకంఠుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు కులానికి కుమ్మరివాడు అయినప్పటికీ మహాశివ భక్తుడు. నిత్యము కూడా ఆ చిదంబరంలో ఉన్నటువంటి ఆ నటరాజు యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆ శివగంగలో స్నానం చేసి ఒంటి నిండా కూడా విభూతి పూసుకుని రుద్రాక్షమాలలు ఒంటి నిండా దిగవేసుకుని ఇంటికి వచ్చేవాడు. కులవృత్తి చేసేవాడు. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టి అన్నట్టుగా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇద్దరు చేసేవి మట్టికుండలే, కుమ్మరి చేసేవి మట్టికుండలు, మరి ఆ బ్రహ్మ చేసేవి మనసు ఉన్నటువంటి కుండలు. మన కుమ్మరి చేసేవి ఆ మట్టివి కాలితే గాని కుండలు కావు, కాలకముందు మట్టి. మరి బ్రహ్మగారివి కాలిపోయేటటువంటి కుండలు. కుమ్మరి చేతిలో మట్టి కాలి కుండవుతోంది, బ్రహ్మ చేసినటువంటి కుండలు కాలి మట్టి అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇద్దరిది ఒకటే సృష్టి. ఈ భక్త శిఖామణి అయినటువంటి ఆ నీలకంఠుడు, ఆ కుమ్మరివాడు తన పనులు చేసుకుంటూ నిరంతరము ఆ శివుణ్ణే ధ్యానిస్తూ ఉన్నాడు. శివధ్యాన తత్పరుడై ఉన్నాడు. ఎల్లక సర్వకాల సర్వావస్థల్లో ఎందు కూడా పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. శివభక్తులకు శివయోగులకు అతడు ఎప్పుడూ కూడా దానము ధర్మము చేస్తూ ఉండేవాడు. వాళ్ళ బియ్యం ఇస్తూ ఉండేవాడు, ధాన్యం ఇస్తూ ఉండేవాడు, అన్నాలు పంపించేవాడు. తాడు శివానందంతో అలవోకగా నిర్మించినటువంటి ఆ కుండలు, మూకుళ్ళు, కడవలు, అన్నం వండుకునే పాత్రలు ఇవన్నీ కూడా బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. ఇవన్నీ తయారు చేస్తూ ఉండేవాడు. ఆ శివనామ స్మరణ చేస్తూనే ఈ పాత్రలు తయారు చేస్తూ ఉండేవాడు, బ్రహ్మానందం పొందుతూ ఉండేవాడు. శివభక్తులందరూ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపాలే అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. వారు ఎప్పుడు ఏది అడిగినప్పటికీ కూడా కాదు అనేవాడు కాదు, ఇచ్చేస్తూ ఉండేవాడు. అతడి భార్య కూడా ఆ శివభక్తులను పాతివ్రత్యంలోనూ కూడా మేటి అయి ఉండేది. వాళ్ళకి పిల్లలు మాత్రం లేరు. పిల్లలు లేకపోయినప్పటికీ ఇదే ఈశ్వరేచ్ఛ అనుభవించారు. ఇద్దరు చాలా నిశ్చింతగా కాలం గడుపుతూ ఉన్నారు. సాయంకాలం వేళల్లో శివుడి యొక్క కథలన్నీ వింటూ ఉండేవాళ్లు, తన్మయత్వంతో ఊగిపోతూ ఉండేవాళ్లు. ఒకసారి అతడికి అదృష్టవశాత్తు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతన్ని మిక్కిలిగా ఆకర్షించింది ఏమిటి అంటే నీలకంఠం. శివుడు కనిపించాడు. ఆ శివుడి యొక్క కంఠం, అతడు గరుడ కంఠుడు కాబట్టి ఆ కంఠం అంతా కూడా నీలంగా ఉన్నది. ఆ నీలకంఠం అనేది అతన్ని బాగా ఆకర్షించింది. దాంతో అతడు ఏ పని చేస్తూ ఉన్నా సరే ఉన్నటువంటి పెద్ద పెట్టను నీలకంఠ అని ఒక్కసారిగా అరిచేవాడు. ఎవరిని పిలుస్తున్నాడో తెలీదు, ఎందుకు అరుస్తున్నాడో తెలీదు, కానీ నీలకంఠ అని మాత్రం అరిచేవాడు. ఆ రకంగా అతను ఎప్పుడు పడితే అప్పుడు నీలకంఠ అని అరుస్తూ ఉండటం చేత అతనికి నీలకంఠుడు అనేటువంటి పేరు సార్థకమైపోయింది. ఒకసారి వర్షాకాలం, తాను తయారు చేసినటువంటి కుండలన్నీ కూడా బజార్లో అమ్ముదాము అని చెప్పేసి వెళ్లాడు. సంతకి వెళ్లాడు, కుండలన్నీ అమ్మేశాడు. తిరిగి వస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది. ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈదురు గాలిలో వేస్తూ ఉన్నాయి. కారు మబ్బులు కమ్ముతున్నాయి. ఉరుములు ఉరుగుతున్నాయి. మెరుపులు వస్తూ ఉన్నాయి. ఇంకా వర్షం వస్తుంది అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాన ఊపందుకుంది. జోరున వర్షం కురుస్తూ ఉన్నది. నిలవ నీడ ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయినప్పటికీ కుమ్మరివాడు ఎక్కడా ఆగలేదు. నీలకంఠుడు అలాగే నడిచి ఇంటికి వస్తూ ఉన్నాడు. అలా బాగా వర్షం పెరిగిపోయింది. గాలులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక లాభం లేదు అనుకుని దోవలో ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తే ఆ ఇంటి దగ్గర ఆగాడు నీలకంఠుడు. ఆ ఇంటి ఆవిడ వచ్చినటువంటి వాడు నీలకంఠుడు అని గుర్తించింది. సాధారణంగా లోపలికి ఆహ్వానించింది. బట్టలన్నీ కూడా తెరిచిపోయి ఉన్నాయి. ఒళ్ళంతా నీళ్లు గారుతూ ఉన్నది. తుడుచుకోవడానికి బట్టలు ఇచ్చింది. బట్టలు మార్చుకోమని పడి వస్త్రాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకి తినటానికి ఆహారాన్ని సమర్పించింది. తాగటానికి నీరిచ్చింది. అలా కొంతసేపు గడిచింది. వర్షం తగ్గింది. నీలకంఠుడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లాడు. నీలకంఠుడు ఇంటికి వెళ్లేటప్పటికీ ఈ పొడి బట్టలతో ఇంటికి వెళ్లాడు నీలకంఠుడు. అతడి భార్య చూసింది, ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు, ఈ పొడి బట్టలు ఎక్కడివి అని అడిగింది. నీలకంఠుడికి తనకి బట్టలు ఇచ్చినటువంటి వాళ్ళెవరో ముందు తెలీదు, కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మాత్రం తెలిసింది తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆవిడ ఒక వేశ్య అని. సరే అయినప్పటికీ మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు నీలకంఠుడు. ఇంటి దగ్గర భార్య అడిగింది ఈ బట్టలు ఎక్కడివి అని. జరిగిన విషయం ఏమాత్రమో దాచకుండా భార్యకి చెప్పేశాడు నీలకంఠుడు. నేను దోవలో వస్తూ ఉన్నాను, దోవలో వర్షం అనేది బాగా పెరిగిపోయింది, అప్పుడు ఒక ఇంట్లో ఆగాను, అది ఒక వేశ్య యొక్క గృహము. ఆ వేశ్య నన్ను లోపలికి ఆహ్వానించింది, నా బట్టలని కూడా మార్చుకున్నాను, ఆవిడే పొడి వస్త్రాలు ఇచ్చింది, ఈ వస్త్రాలని కూడా ఆ వేశ్య ఇచ్చినవేను అన్నాడు. దాంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎన్ని రోజులుగా సాగుతూ ఉన్నది ఈ వ్యవహారం, నీకు ఏమాత్రమూ పరిచయం లేకుండా ఆవిడ నీకు ఇలా బట్టలు ఇచ్చింది అంటే నేను నమ్మను, కాబట్టి నీకేదో చాలా కాలంగా పరిచయం ఉన్నది అన్నది. ఆ వేశ్యను తాకి వచ్చినటువంటి ఆ ఒంటితో నన్ను నువ్వు తాకవద్దు, నీ జీవితంలో నన్ను నువ్వు తాకవద్దు అని చెప్పేసి ఆవిడ ఆనపెట్టింది. దాంతో చిక్కరైపోయినటువంటి నీలకంఠుడు, నా గొంతులో ఊపిరినంత వరకు నేను నిన్ను ముట్టుకోను అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి శపథం చేశాడు. ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఆ ప్రతిజ్ఞల యొక్క సారాంశం ఏమిటి అంటే ఒకరిని ఒకరు తాకరు అనేది వాళ్ల యొక్క భీకరమైనటువంటి ప్రతిజ్ఞ. లోకానికి మాత్రం వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సంసారం చేస్తూ ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరి జీవన విధానం వాళ్లదే, ఎవరి జీవితం వాళ్లదే, వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకసారి ఈ పరమేశ్వరుడు కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు, ఏమిటిది తన భక్తుడు ఈ నీలకంఠుడు, ఆ నీలకంఠుడు అతని భార్య ఇలా ఉన్నారు, మరి వీళ్ల జీవితానికి సార్థకత ఎలా చేకూరుతుంది ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ నీలకంఠుడు కాలం అనేది గడిచిపోతూ ఉన్నది, కాలాంతరంలో ఇద్దరికి కూడా వయసు కూడా పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆ పరమేశ్వరుడు ఒక నిశ్చయానికి వచ్చాడు, వీళ్ళని ఏ మార్గం ఏ రీతిగానైనా సరే ఒక మార్గానికి ఒక దారికి తీసుకురావాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శివయోగి వేషంలో ఈ నీలకంఠుడి ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి శివయోగిని లోపలికి ఆహ్వానించాడు నీలకంఠుడు. అతన్ని విస్తరీతను గౌరవించాడు. ఆ వచ్చినటువంటి శివయోగి నీలకంఠుడి యొక్క ఆతిథ్యం అందుకుని తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత్రని అతడికిచ్చి, నాయన ఈ పాత్ర అనే నా తప ఫలం, ఈ సామాన్యమైనటువంటిది కాదు, నువ్వు చాలా గొప్పవాడివి, శివభక్తుడివి అని విన్నాను, అందుకని నేను దీన్ని నీకు ఇస్తూ ఉన్నాను, దీన్ని నీ దగ్గర ఎట్టుపెట్టు, నేను గ్రామాంతరం పెడుతూ ఉన్నాను, తిరిగి వచ్చిన తర్వాత ఈ పాత్రను నేను చాలా జాగ్రత్తగా తీసుకెడతాను, అంతవరకు నువ్వు బహు జాగ్రత్తగా దీనిని ఇంట ఉంచవలసింది అన్నాడు. సరేను అన్నాడు నీలకంఠుడు. ఆ పాత్రను తీసుకున్నాడు శివయోగిగాస్తా వెళ్లిపోయాడు. నీలకంఠుడు ఆ పాత్రను అతగం మీద రహస్యమైనటువంటి ప్రదేశంలో చాలా జాగ్రత్తగా దాచాడు. ప్రతిరోజు కూడా తన యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పాత్ర ఉన్నదో లేదో చూసి ఒక్కసారి ఆ పాత్రను తీసుకుని దాన్ని మళ్లీ గుడ్డతో తుడిచి దాన్ని రహస్యంగా మళ్లీ అక్కడే భద్రంగా దాచిపెడుతూ ఉండేవాడు. ఈ రకంగా చాలా కాలం గడిచిపోయింది. కొంతకాలంకి ఈ శివయోగి మళ్లీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి వాడే నీలకంఠుడి దగ్గరికి వచ్చి, నాయన నా పాత్రను గనక నాకు ఇప్పించినట్లయితే నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. మహద్భాగ్యం స్వామి, దానికే ఉన్నది, మీ పాత్ర చాలా జాగ్రత్తగా దాచబడింది, నేను తీసుకొస్తాను, ఉండండి అన్నాడు నీలకంఠుడు. సరేను అన్నాడు శివయోగి. నీలకంఠుడు అటగెక్కాడు. మహా అద్భుతమైనటువంటి విషయం, విచారకరమైన విషయం కూడా ఏమిటి అంటే అక్కడ పాత్ర లేదు. నిన్న కూడా దాన్ని తుడిచిపెట్టాడు, కానీ తెల్లవారు ఎప్పటి పాత్ర అయిపోయిందో నీలకంఠుడికి తెలియలేదు. భార్యను అడిగాడు, ఆయన కూడా తెల్ల మగం వేసింది, పాత్ర ఏమైపోయిందో ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు. ఈ విషయం శివయోగికి చెప్పాల్సిందే తప్పదు. ఇల్లంతా వెతికారు, పాత్ర ఎక్కడా కనపడలేదు. చివరికి శివయోగి దగ్గరకు వచ్చి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి జరిగినటువంటి ఘోరాన్ని గురించి చెప్పారు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి ఆగ్రహోదగ్రుడైపోయాడు. నీలకంఠ, నువ్వు చాలా గొప్పవాడివి అనుకున్నాను, మంచివాడివి అనుకున్నాను, ధర్మపరుడివి, భక్తుడివి అనుకున్నాను, అందుకని నా తప ఫలమైనటువంటి ఆ పాత్రని నీ దగ్గర నేను దాచిపెట్టానయ్యా, నువ్వు ఆ పాత్రను కాస్త ఏదో చేశావు, నీ స్వార్థ బుద్ధితో ఆ పాత్రను కాస్త మాయం చేశావు, నాకు తీరనటువంటి నష్టాన్ని కలిగించావు అన్నాడు. ఈ నీలకంఠుడు ఆయన కాళ్ళ వేళ్లాపడ్డాడు. ఆ పాత్ర పోతే ఇంకొక పాత్ర నేను చేసిస్తాను, అలాంటిదే ఇంకో పాత్ర నేను చేసిస్తాను స్వామి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివయోగి, ఏమయ్యా కామధేను వంటి నా పాత్రను తీసుకొచ్చి తీసేసుకుని దున్నపోతు వంటి ఒక ఒట్టిపోయినటువంటి ఒక పాత్రని, ఉపయోగం లేనటువంటి ఒక పాత్ర నాకు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నావు. నా తప ఫలం అయ్యా ఆ పాత్ర అంటే కాదు, ఆ పాత్రే నాకు కావాలి అన్నాడు. నీలకంఠుడు మాట్లాడలేకపోయాడు. దీంతో ఆ శివయోగి పేట్రయిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరినీ కూడా అక్కడికి పిలిచి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళకి వివరించాడు. చూడండి, నేను వీళ్ళ దగ్గర ఈ పాత్రను దాచిపెట్టి వెళ్లాను, ఆ పాత్రను కాస్త ఈ మాయం చేశాడు ఈ నీలకంఠుడు అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఈ రకంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు శివయోగి చెప్తూ ఉన్నాడు, సరేనయ్యా నువ్వు నీ పాత్ర కాస్త పోయింది అని చెప్పేసి అంటూ ఉన్నావు, నీ బిడ్డల మీద ప్రమాణం గనక చేసి చెప్పినట్లయితే నేను నీ మాటలు నమ్ముతాను అన్నాడు. అప్పుడు నీలకంఠుడు చెప్పాడు, స్వామి నాకు బిడ్డలు లేరు, నేను నిస్సంతువును అన్నాడు. ఆలోచించాడు ఏం చేయాలి. సరే అయితే ఒక పని చేయండి, మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకుని చిదంబరేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి ఆ కోనేటిలో దిగి స్నానం చేసి అక్కడ ప్రమాణం చేయండి, ఈ పాత్ర పోయిందని నేను నమ్ముతాను అన్నాడు. భార్యాభర్తలిద్దరు కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు తీసుకున్నారు స్నానం చేయటానికి. ఉండొరుల చేతిలో పట్టుకుని స్నానం చేయాలి, అది వాళ్ళిద్దరికీ కూడా కండకప్రాయం అయిపోయింది, అలా చేయటానికి వాళ్ళు సమ్మతించలేదు. దీంతో ఈ శివయోగి ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా అక్కడికి పిలిచాడు. ఊళ్ళో పెద్దలందరూ వచ్చారు. ఏమయ్యా నీలకంఠ, ఇది నువ్వు చేయవలసిన పని, మీ ఇద్దరు కూడా చేతులు పట్టుకుని ఉండొరుల చేతులు పట్టుకుని మీరు ఆ కోనేరులో స్నానం చేయండి అన్నారు. వాళ్ళిద్దరికీ మధ్యాహ్నం ఉన్నటువంటి ఆ ప్రతిజ్ఞను గురించి వాళ్ళు వివరించారు అందరికీ కూడా. సరే అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆలోచించి, అలా అయితే ఒక పని చేయండి, మీరు ఒక కర్రను తీసుకోండి, ఆ చివర ఆవిడ ఈ చివర నువ్వు పట్టుకుని మీరిద్దరూ కూడా ఆ కోనేటిలో మునగండి అన్నారు. సరే ఆ మాటలో విన్నటువంటి ఈ శివయోగి అలాగేను అన్నాడు. నీలకంఠుడు అతడి భార్య ఇద్దరు కూడా ఒక కర్రను తీసుకుని చెరువు వైపు పట్టుకుని ఆ కోనేరులో దిగారు. కోనేరులో మునిగారు. చిత్రం మహావిచిత్రం, అద్భుతం మహాద్భుతం, అత్యద్భుతం, ఇంతగా మించినటువంటి అద్భుతం అనేది ఇంకెక్కడా జరగలేదు. కోనేటిలో మునిగినటువంటి వాళ్ళు పైకి లేచేసరికి ఇద్దరూ కూడా ఆ వృద్ధ దంపతులు, వయసు మళ్లినటువంటి ఆ నీలకంఠుడు అతని భార్య ఇద్దరూ కూడా నిత్య నూతన యవ్వనవతులైపోయారు. వాళ్ళిద్దరూ కూడా మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ పైకి లేచారు. దివ్యమైనటువంటి సౌందర్యంతో వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఎదురుకుండా చూశాడు నీలకంఠుడు, ఎదురుకుండా నంది వాహనారూఢయ్యినటువంటి ఆ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఈశ్వరుడు అంటూ ఉన్నాడు, నీలకంఠ నేనేనయ్యా, మీరిద్దరూ ఇలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఈ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు అనే విషయం తెలిసి ఏ రకంగా అయినా సరే మిమ్మల్ని ఒకటి చేయాలి అనే తలంపుతో నేనే ఇక్కడికి వచ్చి ఒక మాయా పాత్రను సృష్టించి నీ చేతికి ఇచ్చానయ్యా. ఆ పాత్ర అనేది ఎక్కడికి పోలేదు, అది నా దగ్గరే ఉన్నది. మీ ఇద్దరూ కూడా నిండు యవ్వనంతో కలకాలం వర్ధిల్లండి, ఇక నుంచి 100 ఏళ్లు జీవితం జీవించండి, మీరు ఇక్కడ అన్ని రకాలైనటువంటి సుఖాలు కూడా మీరు పొందండి, మరణానంతరము నాలో ఐక్యం కండి అంటూ వాళ్ళకి సాయిధ్యాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయాడు ఆ పరమేశ్వరుడు. ఈ విధంగా ఆ పరమేశ్వరుడు, పరాత్పరుడు, ఆదిదేవుడైనటువంటి ఆ శంకరుడు తన భక్తుల యొక్క కష్టాలన్నింటినీ తీర్చి వాళ్ళు తెలిసి గాని తెలియక గాని చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిచేసి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు. చివరికి ఆ భక్తులకి కైలాసం ప్రసాదిస్తూ ఉంటాడు.